మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. 34వ కీర్తన 19వ వాక్యాన్ని నేను చదువుతాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటి నుండి యెహోవా వాణిని విడిపించును. ఈ వాక్య భాగంలో నీతిగా జీవించే వాళ్ళకి, నీతిని అనుసరించే వాళ్ళకి, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళకి ఆపదలు అనేకం వస్తాయట. చాలామంది అనుకుంటారు మనం నీతిగా బ్రతికితే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ నిందలు ఏమీ ఉండవని అనుకుంటారు. మీరు అనుకోవడం చాలా తప్పు. బైబిల్ ఏమంటుందంటే నువ్వు ఎంత నీతిగా జీవించాలని అనుకుంటావో అన్ని ఆపదలు నీకు వస్తాయి. భయపడకండి. తర్వాత వాక్యం ఏమంటుందో తెలుసా? వాటన్నింటి నుండి యెహోవా వాణిని విడిపిస్తాడు. ఎన్ని ఆపదలు వచ్చినా ఆ ఆపదల్లో మనం నశించిపోం, కానీ ప్రతి ఆపదలో ఆయన మనల్ని విడిపిస్తాడు. ప్రతి ఆపదలో మనకు చక్కటి పాఠాన్ని ప్రభు నేర్పిస్తాడు. మనం ఎందుకు నేర్చుకోవాలి పాఠాలంటే, క్రొత్త వాళ్ళకి మనం నేర్పించేదాని కొరకు మనం నేర్చుకుని అనుభవించిన వాళ్ళమై ఉండాలి. అందుకని మనల్ని స్థిరపరిచేటట్లు మనం నీతిని అనుసరిస్తే, నీతిని వెంబడిస్తే, నీతిమంతులుగా తీర్చబడితే మనకు అనేక ఆపదలు వస్తాయి. పొరపాటుని మీరు అనుకోవద్దు, మనకి ఏమి రావు, భక్తులు అయిపోయాం కదా, ఇంతకు ముందైతే వచ్చేయి, ఇప్పుడు ఏమి రావని మీరు అనుకోవద్దు, వస్తాయి. కానీ ప్రతి విషయంలో నువ్వు తప్పించబడతావు, ఎందుకంటే దేవుని హస్తం నీ మీద ఉంటుంది. అసలు నీతిమంతులు ఎవరు? నీతిని అనుసరించడం అంటే ఏమిటి? దేవుని నీతి మనకు ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం బైబిల్లో చదివితే, మన నీతి అట మురికి పేలికిల్లాంటిదట. అయితే మనం ధరించుకోవలసింది దేవుని నీతి. దేవుని నీతి ఎవరికి వస్తుందంటే, ఎలా వస్తుందంటే, మన పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపపడి ఇక పాపముల జోలికి వెళ్లకుండా మన బ్రతుకును ఒక నిర్ణయానికి, తీర్మానానికి మనం వచ్చినప్పుడు ఆ నిర్ణయము యేసు రక్తం చేత మనం కడగబడేటట్టు చేస్తుంది. యేసు రక్తం చేత కడగబడితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆమే. సబ్బుతో కడిగితే కాదు, యేసు రక్తం చేత కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. యేసు ప్రభు ఒక రోజున తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో సద్దుకయులు, పరిసయులు, ధర్మశాస్త్రోపదేశకులు, భక్తి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా నీతిగా కొన్ని క్రియలు చేస్తుంటారు. ఏమిటంటే పుదీనాలోను, కొత్తిమీరలోను దశమ భాగాలు ఇస్తుంటారు. దశమ భాగం ఇవ్వడం దేవుని నీతి నెరవేర్చడం. అయితే వారి నీతి కంటే మీ నీతి అధికము కాని అడల అన్నాడు. ఈ రిలీజియస్గా భక్తి సంబంధించిన మనుషులు ఏదో భక్తి కార్యాలు చేస్తారట, కానీ వాళ్ళ నీతి కంటే, వాళ్ళు చేస్తున్న నీతి క్రియల కంటే మరింత నీతి మీలో పెరగాలి. ఆ నీతి పెరగాలంటే ఆ నీతిని అనుసరించి నీవు నడవాలి. నీవెప్పుడైతే నీతిని అనుసరించి నడుస్తూ ఉంటావో, నీతికి సంబంధించినటువంటి క్రియాపూర్వకమైన అనుభవాలు దేవుని ద్వారా నువ్వు చేస్తూ ఉంటావో, నీకు వచ్చే ప్రతి విషయం, నీకే కానివ్వండి, నీ పిల్లలకే కానివ్వండి, నీ వ్యాపారానికే కానివ్వండి, నీ వ్యక్తిగత జీవితానికే కానివ్వండి, ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను ఎదుర్కొనేటట్లు దేవుడు నిన్ను ఆపదల నుంచి క్షణాలు తప్పించేస్తాడు. ఆమేన్. నీకు ఆశ్చర్యమైపోద్ది, ఈ ఆపదలో నేను ఇలాగే కురిగిపోతానేమో, ఈ ఆపదలో ఇక నా బ్రతుకు ఇలాగే అయిపోద్దేమో, ఈ ఆపదలో నుంచి నేను లేవలేమో అని నువ్వు అనుకుంటావు. మరి ఆ చీకటి తెరలు లేక ఆ చేదు అనుభవాలు మాధుర్యంగా క్షణంలో మారుతాయి. అవి ఎలా మారింది కూడా నువ్వు చెప్పలేవు, ఆశ్చర్యపడిపోతావు. చాలామంది సాక్ష్యాలు చెప్తుంటే నేను వింటుంటాను. ఏమండి, స్థలమైతే ఉంది, ఇల్లు కట్టాలని ఆశిస్తున్నాను, కానీ ప్రారంభించినప్పుడు మా చేతిలో సరిగ్గా 1600 రూపాయలు ఉందండి. ఇప్పుడు ఇల్లు కట్టి ముగించాం, పైసలు ఎలా వచ్చాయో ఎలా కట్టగలిగామో మేము చెప్పలేకపోతున్నాం. దేవుడు అన్ని దిశలలో నుంచి ఆశ్చర్యరీతిగా తీసుకొని వచ్చి అనుగ్రహించాడు. ఒక్క పైస అప్పు లేకుండా కూడా మేము ఇల్లు కట్టగలిగాం, 400,000 రూపాయలు ఇల్లు కట్టగలిగాం. ఇది ఎలా కట్టగలిగామో నేను చెప్పలేనండి. నా ప్రేమైన సహోదరులారా, దేవుడు ఆశీర్వదించే ఆ దిశ చిన్న మనస్సుతో నువ్వు దాన్ని లెక్క కట్టి చెప్పలేని పరిస్థితికి వస్తావు. దాన్ని అంటారు కృపా సమృద్ధి, దాన్ని అంటారు కృపా బాహుళ్యం. అది నీకు లెక్కకి అందదు, అన్సర్చబుల్. నువ్వు దాన్ని వెతికి కనుగొని ఇది అని చెప్పలేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను అంతకంతకి అలా ఆశీర్వదిస్తాడు. ఆపదల్లో నుంచి అలా నిన్ను తప్పిస్తూ వెళ్ళిపోతాడు. ఎలా తప్పించుకున్నానని నువ్వు చెప్పలేవు. అంతటి ఆశ్చర్యమైన కార్యాలు నీ బ్రతుకులో ఆయన చేస్తాడు. ఎప్పుడు నీవు మొదట నీతిమంతునిగా తీర్చబడాలి, నీతిని అనుసరించి ముందుకు నడుస్తూ ఉండాలి, ఎక్కడ వెనకంజ వేయకూడదు. ఒకసారి ఇట్లాగే ఒక దేవాలయంలోకి ఒక అతను వచ్చాడు. భక్తిగల మనస్సు కలిగిన వాడు, ప్రార్థన చేస్తూ అయ్యా నేను వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నా, నేను దశమ భాగంలో నమ్మకంగా ఉంటున్నాను, నేను కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేయను, నిలబడుకొని చేస్తాను, నీ మందిరావరణాన్ని నేను పొరపాటును కూడా విడిచిపెట్టను, ఎప్పుడు మందిరాన్ని కనిపెట్టుకొని ఉంటాను. అయ్యా నా ప్రభువా, అదిగో ఆ పనికిమాలినోడు వల్ల నేను కాదయ్యా, చాలా భక్తున్నని ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ దుర్మార్గుడు ప్రార్థన ప్రారంభించాడు. అతనిలాగా చేతులపైకి తలపైకి ప్రార్థన చేద్దాం అనుకున్నాడు, కానీ తలపైకి ఎత్తలేకపోయాడు. తాను చేసిన పాపాలన్నీ తన మీద భారంగా ఉన్నాయి. తల ఇలాగా నేలకేసి చూస్తూ, అయ్యా పాపినైనా నన్ను కరుణించయ్యా అని వంగిపోతూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. పాపినైనా నన్ను కరుణించను ఒక్క చిన్న మాట అన్నాడండి. వెంటనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, ఇతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. వారానికి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడు, ఆదివారం ఆరాధనకు మానడు, దశమ భాగాలు ఇస్తాడు, చాలా భక్తుడు, కానీ ఇతని కంటే ఇతను నీతిమంతునిగా తీర్చబడ్డాడు అన్నాడు. ఆ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిని అనుసరించే వాళ్ళ మీద. వేషధారణగా అందరూ మమ్మల్ని చూడాలి, అందరికీ మేము కనబడాలి అని కాదు, వేషధారణగా ఉంటారే అలాంటి వాళ్ళని ఆయన కనిపెట్టి ఉంటాడు. వాళ్ళు నడుస్తున్న నడక నీతిని అనుసరించి నడిచిన నడక కాదు. కానుక ఇవ్వడం నీతే, ఆరాధనకు రావడం నీతే, ఏమంటే దశమ భాగం ఇవ్వడం దేవుని నీతిని అనుసరించినట్లు అనుభవించినట్లు, కానీ ఆ దుర్మార్గుల్లాగా నేను కాదని అన్నాడే, అతనికి పోల్చి మాట్లాడాడే, అప్పుడు అతని నీతి మురికి పేలికలాగా అయిపోయింది. పాపినైనా నన్ను కరుణించు, నీ వైపు నా తల ఎత్తలేకపోతున్నాను, పాపంతో నేను కృంగిపోతున్నాను, నా నడుం విరిగిపోయింది అయ్యా అని కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంటే ఆ ప్రార్థన విని అతన్ని యేసయ్య రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచాడు. గనుక అతను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. గనుక మీ బ్రతుకులో మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. అలా తీర్చబడిన మీరు వాళ్లతో వీళ్లతో పోల్చుకోకూడదు. మీతో ఇంకొకళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు రాలేదేంటి ఈ వారం అని అడిగా నేను. వాళ్ళ అయ్యగారు వాళ్ళకి సినిమా పిచ్చి ఎక్కువైపోయిందిలేండి అన్నారు. అంటే సినిమా పిచ్చి అంటే ఈ మధ్య 4-5 సినిమాలు చూశారండి వాళ్ళు, మొహం జలక రావటం లేదని అని అన్నారు. తర్వాత ఇంకొక ఆమెది పక్కన చేరి, మీరు కూడా పోతారు కానీ, మీరు కూడా పోతారు కానీ సినిమా కానీ పక్కన ఆమె అని దీవిని ఈయనంటది. వాళ్ళు 4 పోయారు, నేను 4-1 పోయేది, వాళ్ళలాగా 4 చూస్తానా అంటుంది. ఎందుకంటే వాళ్ళతో ఈమె పోల్చుకొని ఈమె భక్తురాలైంది. వాళ్ళు 4 అంటే ఈమె 1 అంట. అది పిల్లలు గొడవ చేస్తుంటే వాళ్ళ కొరకు పోతానండి నేను సినిమాకి, వాళ్ళకి చూపించేదానికి అంటది. ఈమె భక్తురాలు, ఆమె భక్తురాలే, ఆమె 4 ఈమె 1. ఈమె ఎంతసేపటికి ఆమెను పోల్చుకుంటుంది. మనం ఎవరిని పోల్చుకోవాలో తెలుసండి, యేసయ్యని పోల్చుకోవాల. ప్రభువా నన్ను పరిశుద్ధపరచయ్యా, ప్రభువా నీ జ్ఞానం నాకు ఇవ్వయ్యా, అయ్యా నా చూపులు దెబ్బతింటున్నాయా, నా ఆలోచనలు పాడైపోతున్నాయి బాబు అయ్యా అని యేసయ్య ముందు నిలబడాలి మనం. అప్పుడు మన భక్తి ఏమిటో, మన ప్రార్థన ఏమిటో, మన త్యాగం ఏమిటో అది అర్థమైపోతుంది. నేను దశమ భాగం ఇస్తున్నా కవరావు అంటాడు ఒక ఆయన. యేసయ్య ముందు నిలబడితే యేసయ్య ఏమంటాడు తెలుసా, మరి పిచ్చాడా, 4,000 రూపాయలు ఇస్తే, 4,000 నీకు వస్తే 400 ఇస్తున్నావు, పెద్దగా చెప్పుకుంటున్నావు. నేను నా స్వరక్తాన్ని ఇచ్చానురా, నా ప్రాణాన్ని ఇచ్చాను నీ కొరకు, ఏమి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు, నా ప్రాణాన్ని నీకు ఇచ్చాను. ఆయన ముందు నిలబడుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నేను నీతిమంతుడుగా ఆయన రక్తం చేత తీర్చిదిద్దినప్పుడు నీ నీతి మురికి పేలికల్లాగా మారిపోతావు. నువ్వు నీతిమంతుడువై నీతిని అనుసరించి నడుస్తున్నంత వరకు నీకు వచ్చే ఆపదలు అనేక ఆపదలే అయినా ప్రతి ఆపద నుంచి నిన్ను తప్పించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీతిని అనుసరించి నడవడం ఏమిటి అని అన్నప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యం. నోవహు అనే వ్యక్తి తన తరములో నీతిమంతుడు, నిందారహితుడు. ఆయన నీతిమంతుడు అని వాక్యం చెప్తుంది. నోవహు అనే ఒక వ్యక్తిని గురించి బైబిల్ చెప్తుంది అతను నీతిమంతుడు అని. మరి అతను నీతిమంతుడు ఎలా అయ్యాడు అని మనం గమనించినట్లయితే, అతను దేవునితో నడిచాడు అని ఉంది. ఒక మనిషి దేవునితో నడవడం అంటే మామూలు పనేనా? దేవునితో నడిస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటారా? దేవునితో నడిస్తే ఈ నోవహుకి ఆకలైనప్పుడు అన్నం పెట్టించుకుంటా ఉంటాడా? ఊపిరి నడవలేనంటే ఆయన ఎత్తుకోకుండా ఉంటాడా? ఆయన అంటాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను నిన్ను, కొంచెం బరువు ఎక్కేసరికి ఎత్తుకోలేక దున్నపోతున్నట్టున్నావు, ఇంకా ఎత్తుకొని తిరగాలి నేను, ఇంకా పాలు తాపుతున్నావు, దరిద్రుడ దిగా. కన్న తల్లి ఆ మాట అంటదండి దిగమని. ఆయన అంటాడు, నువ్వు ముదిమి వచ్చి ముసలితరంలో నరిసిన వెంట్రుకలతో నిండు వృద్ధాప్యం వచ్చినా నిన్ను నేను ఎత్తుకొని నడిపిస్తాను, దాటలేని చోట నిన్ను దాటిస్తాను, నీకు ఆకలైతే నేను ఆహారం పెడతాను, నీవు నాతో నడవాలి. దేవునితో నడవడం అంటే ఏమిటో తెలుసా? దేవుని వాక్యానుసారం నడవడం. యేసయ్య దిగొచ్చి వెళ్ళి పట్టుకో అంటే మనం పట్టుకుంటాం, ఆయన పోతుంటే మనం ఆయనతో వెళ్తాం. యేసు ప్రభు వచ్చి పట్టుకోరు వెళ్ళంటే ఎవరు పట్టుకోరు? అందరం పట్టుకుంటాం. అంతకంటే వాక్యం ఏంటని? కానీ ఆయన రాడు, వాక్యాన్ని చెబుతాడు, వాక్యానుసారంగా నడవమంటాడు. ఇప్పుడు వాక్యానుసారం అనేసరికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకని నీ అబద్ధం చెప్పకూడదు కదా, ఎందుకంటే చెడు చూపులు చూడకూడదు కదండి, ఎందుకంటే ఆ కొంపకి ఈ కొంపకి పోకూడదు కదా. వాక్యం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్కరితో నడుస్తారు, ఒక్కొక్క అలవాటుతో నడుస్తారు, ఒక్కొక్క సమస్యల్లో నడుస్తారు. అయితే దేవుని వాక్యం అంటుంది నోవహుని నీతిమంతుడు అంటుంది. ఎందుకు నీతిమంతుడు ఆయన అయ్యాడంటే, ఆయన తరంలో నీతి ఆయనకి ఎలా కలిగిందంటే దేవునితో నడవడం అలవాటు చేసుకున్నాడు. భార్య ఉన్నా పిల్లలున్నా తనకి బాధ్యతలే ఉన్నా ఎప్పుడు దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవునితో నడిచేటప్పుడు సిగరెట్ కాల్చగలడండి? దేవునితో నడిచేటప్పుడు సిడు తలంపులు వస్తాయండి? దేవునితో నడిచేటప్పుడు నోరు తెరిచి చతుర్మాటలు సరస్వక్తులు పలకగలడండి? అది అతనికి నీతిగా ఎంచబడినది. దేవుని వాక్యానుసారం మీరు నడిచినప్పుడు ఆ నడక మీ వ్యక్తిగత జీవితానికి నీతిని అనుసరింప చేస్తుంది. గనుక నీతిమంతునికి ఎన్నో ఆపదలు వస్తాయి, వాటి అన్నింటి నుండి ఆయన నిన్ను కాపాడతాడు. నేను విచ్చలవిడిగా తిరుగుతాను, నన్ను ఆయన కాపాడటం లేదు, ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, మీ ప్రార్థనకే వస్తున్నాను, సందా కూడా వేస్తున్నాను, చిల్లర మార్చి అంటే కుదరదు. నీవు దేవునితో దేవుని వాక్యంతో నడవాలి. ఎన్ని ఆపదలు వచ్చినా సరే నీ శత్రు ఇంతటితో వీడి పని అయిపోయింది అనుకుంటుంటాడు, మళ్ళా నువ్వు ఆనందంతో లేచేస్తూ ఉంటావు. వాడు సిగ్గుపడిపోయి అమ్మోయుడు మళ్ళా లేచాడు అనుకుంటాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆశ్చర్యమైన ఒక విడుదల, ఆశ్చర్యముగా నిన్ను నీ జీవితంలో అడుగడుగులు తప్పించి సాతాను కబంధ హస్తాల్లో నిన్ను విడిపించే ఆ యొక్క ఉన్నతమైన అనుభవాన్ని ప్రభు నీకు ఇవ్వాలని ఆయనతో నడవమంటున్నాడు. ప్రార్థన చేసి చెప్పండి, నేతన్న గారు మా కష్టాలు తొలుగుతాయా, ఇంకెన్నాళ్ళు ఉంటాయి, 6 నెలలు 3 నెలలు అని చెప్పాడు. ఆడైతే చెప్తాడు, ఆ చేతి చూస్తుంటాడే, అమ్మా ఇంక 3 నెలలు నీకు కష్టాలు తప్పవు, ఇదిగో ఇక ఇది రావు కాలం తప్పింది, ఇదిగో ఇంకా 5-6 రోజుల్లో నీకు స్టార్ వెలిగిపోద్ది, నక్షత్రం వెలిగిపోద్ది, నీ కళ బాగొచ్చేస్తే, నీ రేఖలు బాగున్నాయని ఆ పనికి మాలోడు చెప్తారు. నా కొడుకు 1 సంవత్సరం పెళ్ళి అవుతుందా అవదా, నా కూతురికి అవుతుందా అవదా, ఇంట్లో ఉన్న దూడబోయింది దొరుకుతుందా దొరకదా, ఇవన్నీ చలక ప్రశ్నలు. జోష్యం, నీ సమస్య తొలగాలి అనుకుంటే ప్రార్థన చేసి చెప్పండి, దర్శనాలు చెప్పండి, కళలు చెప్పండి, నువ్వు అది చెప్పండి ఇది చెప్పండి అనుకున్నా ముందు నువ్వు దేవునితో నడవడం ప్రారంభిస్తే అదంతట అవే తొలగిపోతా ఉంటాయి. నీతిని అనుసరించిన వాళ్ళకి ఆపదలు తప్పుతాయి, ఆపదలు దేవుడు తానే వచ్చి విడిపిస్తాడు. మరి ఎవరు మనుషులు కాదండి, దేవుడే వచ్చి విడిపిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? హెబ్రీ పత్రిక 11:4 మీరు ఈ మాటని చూస్తారు, హేబెలు నీతిమంతుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. ఎందుకని అని అక్కడ రాసింది. ఎందుకని ఈ సాక్ష్యం దేవుడు అతనికి ఇచ్చాడంటే, అతను అర్పించినటువంటి ఆ బలి శ్రేష్టమైనటువంటి బలి, కానుక శ్రేష్టమైనటువంటి అర్పణ, తనకు అవసరం లేనిది కాదండి. తనకు ఏది శ్రేష్టమైందో ఏది విలువైందో దాన్ని తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు. మచ్చ డాగు ముడత లేనిది, జబ్బు లేనిది, ప్రశస్తమైనది, ప్రథమ ఫలముగా ఉన్నది, తనకు ఏది చాలా విలువైందో దాన్ని తీసుకొని వచ్చి దేవునికి బలి అర్పిస్తున్నాడు. మీరు దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు మీ అర్పణ, మీ కానుక, నీతిని అనుసరించిన ప్రజలు మీరు అయితే, ప్రతి ఒక్క ఆపద తప్పించాలి అనుకుంటే మీరిచ్చే ఆ కానుక శ్రేష్టమైనదై ఉండాలి, అది పవిత్రమైనదై ఉండాలి. ఇద్దరు అన్నదమ్ముళ్ళు దేవునికి కానుక తెచ్చారండి. ఒకతను ఏం కానుక తెచ్చాడు? పొలంలో ఉన్నటువంటి ధాన్యమంతా బస్తాలు బస్తాలు ఇంటికి పంపించాడు. చివరిలో మట్టి మశానంతో నింపబడి చెత్త చెదారం అంతా ఉంటే అటు రెండు బస్తాలు ఎత్తాడు. అన్నయ్య దేవుడికి, దేవుడికి రా, దేవుడి కంటే ఎక్కువ ఏముందా అని దేవుని సన్నిధి తెచ్చాడు. ఏది చెత్త చెదారం ఉన్నటువంటి తావులు గింజలు ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చాడు. మాగ ఉన్నటువంటి గట్టి గింజలంతా ఇంటికి పంపించుకున్నాడు. ఇతను మందలేకపోయి మచ్చ డాగు లేనిది, ప్రశస్తమైనది, యంగా ఉన్నది, యవ్వనంలో ఉన్నది, మంచి బలమైంది, క్రొవ్వింది, దేవుని కంటే ఎక్కువైంది, అన్నిట్లో శ్రేష్టమైన దాన్ని ఏరుకొని వచ్చి దేవునికి బలిచ్చాడు. దేవుడు చూశాడు ఒకసారి, వీళ్ళిద్దరు కానుక, ఇద్దరు అన్నదమ్ముళ్ళే, ఒక రక్తాన్ని పంచుకొని పుట్టినవాళ్లే, ఇద్దరికి కానుక ఇవ్వాలని ఉంది, ఇద్దరు మనసులో కానుక ఇవ్వాలని ఉంది, దేవునికి ఏదైనా ఇవ్వాలని ఉంది, కానీ నీవు ఆ కానుక ఎలా ఇచ్చావని గుర్తుపడుతున్నాడు. ఎలా ఇచ్చావు కానుక? ఒకడేమో ఒక బస్తా ఇస్తే సరిపోయేది, 10 బస్తాలు బండి, ఒక బస్తా ఇస్తే సరిపోయేది. అయ్యే దేవుడి కంటే ఎక్కువ 2 ఇస్తాను నేను అంటున్నాడు. అయితే ఆ ఇచ్చినవి గట్టి గింజలు కాదు, అంత చెత్త చెదారం మట్టి మశానంతో ఉన్నటువంటి తాళు గింజలు తీసుకొచ్చాడు. అతను ఒకటే తెచ్చాడు, శ్రేష్టమైన బలి ఇచ్చాడు. విశ్వాసమును బట్టి హేబెలు గురించి దేవుడు మాట్లాడేటప్పుడు, హేబెలు నీతిమంతుడు, నీతిని అనుసరించి నడిచేవాడు, అతనిని, అతని బలిని నేను అంగీకరించాను అన్నాడు.